சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
11வ பேஜி 8வ ஸ்லோகம்.
கிரியா ஷரீரோத்பவஹேதுராத்ருதம் பிரியா ப்ரியௌதௌ பவத சுராகிணஹ தர்மேதரௌ தத்ர புனஃ ஷரீரகம்
శ్రీరాముల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేస్తున్నారు. అజ్ఞానమే అన్ని కర్మలు మనిషిని చేసిస్తుంది అని చెప్తున్నారు. అన్ని కర్మలు చేయడానికి కారణం మనిషి యొక్క అజ్ఞానమే, ఆత్మ అజ్ఞానం. కర్మలు ఎందుకు చేస్తాడు మనిషి అని అంటే, ఒక పని చేస్తే నాకు ఈ ప్రయోజనం ఉంటుంది, ఈ లాభాన్ని నేను పొందుతాను అనే భావనతో చేస్తాడు. కామహ అన్నారు. కామాత్ ప్రవర్తతే అన్నారు. కోరిక ఉండడం వల్ల, కోరికలు ఉండడం వల్ల కర్మని ప్రవర్తతే, అంటే కర్మలు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇన్ని చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఆ కోరికలు పూర్తి చేసుకోవడం కోసం కర్మలు చేస్తాడు. ఈ కోరికలన్నీ ఎందుకునే మనిషికి ప్రాపంచిక కోరికలు, వాటి నుంచి నాకు సుఖం వస్తుంది అనే భావన. ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనుక్కోవాలని కోరిక, కామహాన. ఇల్లు కనుక ఉంటే నాకు సుఖం వస్తుంది అనే భావన. కామన వెనుక భావన ఉంటుంది. కామన అంటే కోరిక, దాని వెనుక భావన. ఏ భావన? ఇల్లు గనక ఉంటే అది సొంత ఫ్లాట్ ఉంటే సంతోషం సుఖం అనే భావన. ఆ భావన వల్ల ఆ కోరిక ఉంటుంది. ఆ కోరిక వల్ల ఆ కర్మ వైపు ప్రవర్తన ఉంటుంది. ఎక్కడెక్కడ ఫ్లాట్లు దొరుకుతున్నాయా చీప్గా అంటే ప్రవర్తన అనమాట. అది సాటర్డే ప్రాపర్ అయితే ప్రాపర్టీ ప్లస్ అనేది చూస్తుంటాడు. పొద్దున్నేస్తే ప్రాపర్టీ ప్లస్. చాలా మంది కొనకపోయినా కూడా చూస్తూ ఉంటారు, అదొక హాబీ. కొనకపోయినా కూడా నీకెందుకు నా ఇల్లు ఉంది కదా అంటే ఆ చూద్దాం ఎట్లా ఉంది మార్కెట్ రేట్ అంటారు. అదేవిధంగా బిజినెస్, కొంతమంది వాళ్ళేం బిజినెస్ చేయరు కానీ చూస్తారు రూపాయి ఎట్లా ఉందా, ఏ స్టేటస్ లో ఉందా, గోల్డ్ ఎంత రేట్ లో ఉందా, ఇవన్నీ చూస్తుంటారు అన్నమాట. అలా మనిషి మనస్సు అటు ప్రవర్తన చేస్తూ ఉంటుంది కోరికల వల్ల. ఆ సుఖం వస్తుంది, ఈ వస్తువులో సుఖం ఉన్నది అనే భావన అది సరికాదు. ఇల్లు ఉంటేనే సుఖం వస్తుంది అనుకుంటే ఇల్లు కొన్న తర్వాత సుఖంగా ఉంటున్నాడా అంటే ఉన్న సుఖం పోయింది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు మనిషి. కర్మలు చేయడానికి కారణం కోరికలు. కోరికలను పూర్తి చేసుకోవడం కోసం కర్మలు చేస్తాడు. కోరికలు దేనికి వస్తున్నాయి అంటే అది పొందితే నాకు సుఖం వస్తుందనే భావనతో చేస్తాడు. సరే కానీ పొందావు, ఇల్లు కొన్నావు, కొన్న తర్వాత ఆనందంగా ఉన్నావా అంటే లేదండి అన్నాడు. ఏమైందన్నాడు, నేను కొన్న తర్వాత రేట్లన్నీ పడిపోయినాయి, రేట్లన్నీ పడిపోయినాయి అన్నాడు. ముందుగా కొన్నాను, ఒక నెల ఆగి కొని ఉంటే బాగుండేదన్నాడు. ఇప్పుడు ఆ కొన్న ఆనందం పోయింది. ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే ఆ పక్కన వచ్చే నైబర్స్ వల్ల సుఖం ఉండదు, ఇల్లు బాగానే ఉండదండి, కానీ నైబర్స్ ఆర్ నాట్ ఎమికబుల్ అన్నారు. మనకు తగినట్లుగా లేరంటే దుఃఖం. ఇంకేముందా ఇంట్లో, ఇప్పుడు సుఖం ఉందా ఇంట్లో? ధనం సంపాదించినా అంతే, ఏది సంపాదించినా ఇందులో సుఖం ఉందనుకొని పోతావు, అందులో దుఃఖం ఉంటూ ఉంటుంది. ఎప్పుడు అన్ని దుఃఖ మిశ్రితం అన్నాడు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ దుఃఖ మిశ్రితం. వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటాను అనుకుంటూ 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 అనుకున్నాను, చేసుకున్నాను. చేసుకున్న తర్వాత తెలిసింది, అయ్యో ఇంత పెద్ద సమస్యలు ఉంటాయా ఇందులో. అబ్బాయి పుడితే ఆనందం ఆనందం అనుకున్నాడు, గుళ్ళు గోపురాలన్నీ తిరిగాడు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, పుట్టిన తర్వాత అనేక ప్రశ్నలు కౌసల్యాదేవి అన్నది, రామా నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నది. చూడండి, పుట్టడం కోసం అన్ని యాగాలు చేసి, పుత్రకామేష్టి యాగం అంతటి యాగం చేసి రాముణ్ణి పొందిన తర్వాత, రాముడు అంటే భగవంతుడే సాక్షాత్ తన పుత్రుడిగా జన్మించాడు. అంత మంచి రాముణ్ణి వదులుకోవడానికి కౌసల్య దుఃఖం. అయ్యో నువ్వు అడవికి వెళ్ళిపోతావా, ఇంత దుఃఖాన్ని ఇచ్చిపోతున్నావే నాకు, నువ్వు పుట్టకపోతే కూడా నేను ఇంత దుఃఖపడేదాన్ని కాదేమో అంటుంది ఆవిడ. ఇప్పుడు రాముడు పుట్టిన తర్వాత కౌసల్యకి దుఃఖం వచ్చిందా సంతోషం వచ్చిందా? చూసారా, సాక్షాత్ పరమాత్ముడే తన గర్భంలో జన్మించిన తర్వాత కూడా కౌసల్యకి దుఃఖం తప్పలేదు. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలండి? అయ్యో దానికంటే ప్రత్యక్ష నిదర్శనం నేనేనండి, మా అబ్బాయి. ఈ పిల్లలందరూ మంచివాడే అనుకోండి, చెప్తున్నా ఇప్పుడు మంచివాడేనండి, రేపు ఏ అమ్మాయిని చేసుకుంటాడో, ఎప్పుడు ఏం పెళ్లి చేసుకుంటాడో ఏమో తెలియదు కదా. అంటే ఇట్లా పోతూనే ఉంటాయి కోరికలు మనుషులకి, దుఃఖం, ఇసిరితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. కనుక ఏ కోరికలలో కూడా పరిపూర్ణమైనటువంటి తృప్తి ఆనందం లేదు, దుఃఖం లేనటువంటి ఆనందం లేదు ప్రపంచంలో. ప్రతి చోట దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉన్నది అని, సుఖం ఉన్నది అనుకోని వెళ్ళాడు చూసారా, అది అజ్ఞానం. ఇది కొంటే నాకు సుఖం ఉంటుంది, ఇది ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకోవడమే అజ్ఞానం. సుఖం లేని చోట సుఖం ఉన్నది అనుకోని భావించడం అజ్ఞానం కాదా? అది మోహం అన్నారు. మోహం ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అనేటువంటిది ఆనంద స్వరూపం, అది నా స్వరూపం. ఈ ఆత్మలో ఆనందం ఉన్నది, తృప్తి అనే దాంట్లో ఆనందం ఉన్నదని తెలియక ఎండమావుల వెంట పరిగెత్తాడు అన్నాడు. ఎండమావులు తెలుసు కదా, నీళ్లు అనుకుంటూ పరిగెత్తాడు, నీళ్లు లేవు అక్కడ. అదేవిధంగా సుఖం ఉన్నది, సుఖం ఉన్నదని పరిగెడుతున్నాడు. ఇంజనీరింగ్ చదివితే సుఖం వస్తుంది, నాకు పెద్ద జాబ్ వస్తుంది అనుకున్నాడు. 80,000 వస్తాయి అనుకుంటే 8,000 ఇస్తున్నారు. ఇంజనీరింగ్ చదివితే 80,000 వస్తాయి అనుకుని జాబ్లో చేరాడు పాపం, చదువుతున్నాడు, 8,000 ఇస్తున్నారు. ఏమిటండి ఆనందం? చదివిన తర్వాత, చేరే ముందు ఉన్నటువంటి ఆనందం, చేరిన తర్వాత చప్పున చల్లారిపోయింది అన్నారు. కనుక ఇందులో కూడా సుఖం లేదు అని చెప్తుంది శాస్త్రం. కనుక కర్మల వల్ల నీకు, కర్మలు చెయ్యగా చెయ్యగా ఇంకా అవి ప్రతిబంధకం అవుతాయి. పుణ్యకర్మలు గాని పాపకర్మలు గాని, పుణ్యకర్మలైనా కూడా ప్రతిబంధమే అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. క్రియాహ అంటే ఇక్కడ కర్మ నింద చేస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, కర్మకాండలో చెప్పినటువంటి పూజ ఉపాసనలు, ఈ కర్మలన్నీ కూడా, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, ఇవన్నీ కర్మలే కదండి. మరి అవన్నీ వద్దా? అవన్నీ అవసరం లేదా? అయితే ఇక్కడ నింద చేస్తున్నారే మీరంటే, కాదు అవన్నీ అవసరమే, కానీ వాటి వల్ల నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావే, ఆ సుఖం అనిత్యం అని చెప్పడానికే నేను వచ్చాను అంటుంది శాస్త్రం. చెయ్యి కర్మలు, నువ్వు చేస్తే నీకు ఫలం వస్తుంది, కానీ ఆ ఫలం, వచ్చే ఫలాలన్నీ కూడా అనిత్యం అని గుర్తు చేస్తాను నేను. అది నీ ఇష్టం, తర్వాత చేస్తావో వదిలిపెడతావు. ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ సిగరెట్ తాగేవాడు పట్టుకుని చూశాను, ఆ పెట్టినది ఎవ్రీ పఫ్ ఈజ్ ఎ ప్రామిస్ అంటాడు. ఇది తాగితే మీరు ఏ లోకాలకో వెళ్లిపోతారంటాడు. కింద రాస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ తాగడం ప్రమాదం అని రాస్తాడు కింద. అది చిన్న అక్షరాలతో రాస్తాడు, పెద్ద అక్షరాలతో రాస్తాడు, బిజినెస్ జరగదు. అందుకని చిన్న అక్షరాలతో అక్కడ రాస్తాడు, చిన్న ఎక్కడ కనపడకుండా. రాయకపోతే వాళ్ళ అమ్మనివ్వరు, పెడితే గవర్నమెంట్ వాళ్ళ అమ్మనివ్వరు. అందుకని క్రింద రాస్తాడు, ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పైన ఏం రాశాడు, ఎవరి పఫ్ ఈజ్ ప్రామిస్. పఫ్ అంటే ఒక్కొక్కసారి వదులుతుంది అని పఫ్ అన్నమాట, గాలి వదులుతారు కదా బయటికి. ఎవరి పఫ్ అంటే ఏం ప్రామిస్ అంటే, అనంత లోకాలకు ఆనందానికి తీసుకుంటుంది. బ్రహ్మానందంలాగా చెప్తాడు, క్యాన్సర్ వస్తుందని చెప్పాడు, వాడికి రాని రోగం ఉండదు. పొగదాగే వాడికి, త్రాగుబోతికి వాళ్ళకి రాని రోగాలు ఉండవండి. అన్ని రోగాలకు నిలయం వాళ్ళ శరీరం. అంటే రోగాల్ని ఆహ్వానిస్తుంటాడు అనమాట ప్రతిరోజు, ఇన్వైటింగ్. ఒక్కొక్క సిగరెట్తో ప్రతిరోజు ఆహ్వానమే. అంటే చూశారా, ఏ ఏ సుఖం అనుకుంటున్నావో ప్రపంచంలో ఆ సుఖాల వెనుక దుఃఖం ఉంది. ఆ సుఖం అనిత్యం, దుఃఖ సహితమైన సుఖం కావాలా నీకు? అదేనా నీకు జీవిత ధ్యేయం? కనుక అవి అనిత్యమని నేను గుర్తు చేసుకున్నాను. కర్మల వల్ల నీకు పుణ్యకర్మలు చేసినా కూడా మళ్లీ శరీరం, మళ్లీ జన్మ, మళ్లీ మరణం, వ్యాధి జరా మరణం, మళ్లీ కర్మలు చేస్తావు, మళ్లీ పుడతావు, మళ్లీ ఇదే పని. మరి ఏం చేయమంటారండి అన్నాడు. ఏం చేయమంటారు? దుఃఖాన్ని నుంచి బయటపడాలని ఉందా నీకు? అవునండి అన్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి అన్నాడు. అయితే నేను చెప్పిన మాట విను. ఏమిటండి అన్నాడు. కోరికలన్నీ వదిలిపెట్టండి. కోరికలు వదిలిపెడితే ఇంకేముందండి జీవితం అన్నాడు. ప్రాపంచిక కోరికను వదిలిపెట్టు, దేవుణ్ణి కోరుకో. సుఖం అనేది అబ్బాయిలో నుంచి వస్తుంది, మా అబ్బాయి వల్ల వస్తుంది, కోడలు వల్ల వస్తుంది, కూతురు వల్ల వస్తుంది అనుకోవడం తప్పు. భగవంతుడి సాన్నిహిత్యం వల్ల, భగవంత్ చింతన వల్ల సుఖం వస్తుందని తెలుసుకో అన్నాడు. ప్రపంచం నుంచి నీ యొక్క, నువ్వు ప్రపంచం మీద ఆధారపడి ఉన్నావు, నీ కుటుంబం మీద, వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నావు నీ సుఖం కోసం. సుఖం దొరకకపోయేటప్పటికి బాధపడుతున్నావు. కనుక భగవంతుడి వైపుకు మనసును మళ్లించు. ఆ భగవంతుడి వైపు మళ్లిస్తే నీ జన్మ జన్మలు చేసిన కర్మలన్నీ కూడా ఆయన కడిగేస్తాడు. ఆ కర్మలన్నీ నశించినప్పుడు నీ పుణ్యపాపాలన్నీ ఆయన తీసేసుకుంటాడు. పుణ్యపాపాలన్నీ ఆయన తీసుకున్న తర్వాత నీకు మళ్లీ జన్మ, మరణం, వ్యాధి, ముసలితనం ఇట్లాంటివన్నీ ఉండవు. ముసలితనం వచ్చేటప్పుడు ఆ మోకాళ్ళ బాధలు, ఆ నడు నొప్పి బాధలు మహా నరకం. అందుకని భగవంతుడు ముసలితనాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎప్పుడు వయసుగానే ఉండొచ్చు కదండి, ముసలితనం ఎందుకు ఇచ్చాడు అసలు? ఆయనకి ఏమొస్తుంది ముసలితనం ఇస్తే? వయసుగా ఉన్నప్పుడు తీసుకుపో కావాలంటే ముసలితనం ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసుగానే ఉంటూ హెల్తీగానే ఉంటూ ఎప్పుడు అయిపోతే ఆయుష్ అప్పుడు తీసుకుపో. నీకు ఖాళీ చేయడమే కదా కావాల్సింది. ఎట్లా కూడా నువ్వు డెత్ అనేది ఇచ్చావు, 80 ఏళ్ల వరకు కూడా హెల్తీగానే, ఏ పెయిన్, వ్యాధి లేకుండా, ముసలితనం లేకుండా చక్కగా 80 ఏళ్ల తర్వాత తీసుకుపో. నేనేమన్నా వద్దన్నానా? ఏమన్నా ఎందుకు నా అలా చేయలేదు దేవుడు చెప్పండి. మీరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చే ముందు 40 ఏళ్లకి 50 ఏళ్లకి ఏదో ఒక వ్యాధిని ఎందుకు ఇస్తున్నాడు? సహజంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ 40-50 వరకు ఆరోగ్యంగా ఉంటారు. 50 తర్వాత చిన్న చిన్నగా మొదలు పెడతాయి రోగాలు. పెద్ద ఎత్తునో చిన్న ఎత్తునో ఏదో ఒక రోగం వస్తుంది. కారణం ఏమిటో తెలుసా? వీడి జీవన గమ్యాన్ని గుర్తు చేయడానికి. ముసలితనం వచ్చేది ఎందుకో తెలుసా? మోక్ష పురుషార్థం ఉందని గుర్తున్నదా నీకు అని చెప్పి ముసలితనాన్ని ఇస్తాడు, వ్యాధిని ఇస్తాడు. ఇచ్చిన బుద్ధి వస్తుందా? మన బుద్ధి రాదే. వ్యాధి, జర ఈ రెండు కూడా ఇవ్వడానికి కారణం ఇప్పుడు చిన్న నీ ప్రశ్న. నాకు ఇంతవరకు ఈ ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు చక్కగానే ఉంచి తీసుకెళ్లిపోవచ్చు కదా, ఎందుకు ఇవ్వాలి వ్యాధి, ముసలితనం? ఇది ప్రశ్న. 17 ఏళ్లుగా వేదాంతం చెప్తున్నాను, ఈ రోజు వచ్చి నీ ప్రశ్న నాకు కూడా. ఏమో మిమ్మల్ని అందరు చూస్తుంటే అట్లా వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇచ్చారంటే మోక్ష పురుషార్థాన్ని గుర్తు చేయడానికి. నీకు 80 ఏళ్ల వరకు ముసలితనం ఇవ్వకుండా, వ్యాధి ఇవ్వకుండా అలా తీసుకుపోయినా అంటే నీకు అసలు మోక్షం ఒకటి కావాలి, సుఖం దుఃఖం లేనిది ఒకటి ఉన్నది, అది కావాలని కోరిక రాదు. అందుకని ఏం చేస్తాడు, కొంచెం కొంచెం అన్ని డిసప్పాయింట్మెంట్లు, దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. ఇచ్చి కొంచెం ముసలితనం కూడా, ఈ రెండు ఇస్తే పక్కన నీకు అప్పుడైనా కొంచెం ఒక పురుషార్థం, మోక్షం ఉన్నది, అది ఏమైతే అని చెప్పి ప్రయత్నం చేస్తామేమో అని చెప్పి ఇస్తే జనం ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు తెలుసా? 400,000 పెట్టి 2 కాళ్ళు మోకాళ్ళు మార్చుకొని చెప్పు, జాయింట్ మార్చుకొని, పళ్ళు సెట్ మార్చుకొని 4 లాక్స్, న్యూ సెట్ పళ్ళు పెడితే 4 లాక్స్, 2 మోకాళ్ళు క్రొత్తవి పెడితే 4 లాక్స్, హార్ట్ కి చెప్పనే అక్కర్లేదు, ఎక్స్టెండింగ్. వాళ్ళు భగవంతుడు స్మార్ట్ అనుకుంటే మనం స్మార్టర్ అయిపోయినాం. చూసారా, రకరకాల వ్యాధులన్నింటినీ, కంటి చూపు లేకపోతే కన్ను రెటీనా ఇస్తున్నారు, కన్ను చూపు కనపడుతోంది, చెవులు వినపడేటట్టు పెద్ద మంచి విషయంలో వస్తున్నాయి, ఏమో కిరిగిపోతే ప్లేట్ పెడతాడు, పళ్ళు ఉండిపోతే పళ్ళు పెడతారు. ఎందుకంటే నేను చిన్నవాడిని చేస్తే ఇంకా మోక్షాన్ని గుర్తు రాకుండా హాయిగా ఉండడం కోసం పెడతారు. మనిషి చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ముసలితనం రాకుండా ఉండడానికి, వ్యాధిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే, కాని చేసినా కూడా ఆయుష్ని ఆయన పెంచుకోగలుగుతున్నాడా? అందుకని అది ఆయన పెట్టుకున్నాడు చేతులు. వీడిని జరుస్తాడు, వీడు వేయించుకుంటాడు, స్కిన్ గ్రాఫ్టింగ్ చేయించుకుంటాడు. కనుక ఆయన ఏం చేశాడంటే ఆయుష్ మాత్రం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. వీడు సాధ్యమైన వాడు కాదు, మానవుడు ఏమైనా చేస్తాడు, తిమ్మిని బొమ్మిని చేస్తాడు అని చెప్పి ఆయుష్ను మాత్రం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ప్రారబ్ధ కర్మ అయిపోగానే పూర్తి చేస్తాడు. అందుకనే మన వాళ్ళు వెనకటి రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే శరీర అభిమానము లేదు, ఏం వినాలి, ఇంకా ముసలితనం వచ్చింది, వినకపోతే ఏమవుతుంది, ఎందుకు వినాలి కాదు. అందుకని ఎప్పుడు మిషన్ పెట్టుకోలేదు వాళ్ళు. చెవిటితనం రాలేదా వాళ్ళకి? చెప్పండి, మీ తాతగారికి చెవిటితనం వచ్చిందా లేదా? అందరికీ వస్తుంది, ముసలితనం వస్తే చెవిటితనం వస్తుంది, కళ్ళు చత్వారం వస్తుంది. వాళ్ళు ఏమైనా కేటరాక్ట్లు చేయించుకున్నారా, వాళ్ళు ఏమన్నా ప్లేట్లు వేయించుకున్నారా? ఫ్రాక్చర్ అయితే ఏమైంది బాబు, కర్ర పట్టుకుని అట్లాగే నడుస్తుంది వాళ్ళు. హార్ట్ ఒక ప్రాబ్లం ఉందని కానీ, క్యాన్సర్ ఉందని కానీ ఏమి లేదు. హాస్పిటల్కి వెళ్ళి మాస్టర్ చెకప్ లేదు అసలు. అప్పుడు పబ్లిసిటీ లేదు, ఇప్పుడు పబ్లిసిటీ ఉంది. ఉండేటప్పటికి ఏమైంది, ఆశ వస్తుంది. పబ్లిసిటీ ఉన్నంత మాత్రాన ఆశ రావాలి అంటే వస్తుంది. వాడు పబ్లిసిటీ చేస్తారు, వీడికి ఆశ వస్తుంది, అక్కడికి వెళ్తాడు. ఈ శరీరం మీద వ్యామోహాన్ని ఇంకా ఇంకా వదలకుండా, కళ్ళు బాగా ఉంటే టీవీ చూడొచ్చు కదండి, మ్యాచ్ చూడాలి కదా, క్రికెట్ మ్యాచ్, మిగతా ప్రోగ్రాంలన్నీ చూడాలి కదా. అమెరికా వెళ్ళొద్దు, పిల్లలందరూ అక్కడ కూర్చున్నారు, వీడికి మొక్కలు చెప్పాలి, లేకపోతే అక్కడికేం పోతాం. అందుకే మొక్కలు చెప్పడం మార్చుకోవాలి. ఇప్పుడు అవసరాలు అట్లాగే ఉన్నాయి, అన్ని అవకాశాలు అట్లాగే ఉన్నాయి. మనిషికి రాను రాను ఐహికంగానే భౌతికంగానే మనిషి పరిగెడుతున్నాడు. కానీ అయినా అతృప్తి ఉన్నదా లేదా? తృప్తి ఉన్నదా లేదు? అతృప్తి ఉన్నది. కనుక ఈ అతృప్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అనాత్మలో ఉన్నటువంటిది. ప్రియా ప్రియౌ తౌ భవతః సురాగిణః. ఎంతకాలం వరకు ఈ శరీర ఉద్భవం ఉంటుందో, ఈ కర్మల వల్ల ఈ శరీరం ఉన్నంతసేపు ఏముంటాయి, ప్రియ అప్రియౌ. ప్రియమంటే ఇష్టమైన, అప్రియమంటే అయిష్టం. ఇష్టాయిష్టాలు ఉంటూనే ఉంటాయి. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు. ప్రియం అప్రియం తౌ రెండు, ఈ రెండు కూడా లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటారు. మనిషికి ఉదయం లేస్తే రాత్రి దాకా ఇదే కదా, నాకు ఈ డ్రెస్ ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు, నాకు ఈ పదార్థం ఇష్టం, ఇది ఇష్టం కాదు. ఇది ఉదయం లేచినప్పటి బయటికి చెప్పం, ఇష్టం కానివన్నీ అట్లా నెట్టేస్తాం, ఇష్టమైనవన్నీ తీసుకుంటాం. సహజం. ఉదయం లేస్తే రాత్రి పడుకోబోయే వరకు ఇష్టాయిష్టాలతోనే మన జీవితం అంతా జరుగుతున్నది. ప్రియాప్రియవుతవు భవతః, ఇవి ఉంటూనే ఉంటాయి, రెండు ఉంటాయి అన్నారు. ఎవరికి? సురాగిణః. ఎవరికైతే రాగం అభిమానం ఉంటుందో ఈ శరీరం మీద, సురాగిణః, తీవ్రమైనటువంటి దేహ అభిమానం. సుష్ఠుః రాగః యస్య సః సురాగి అన్నారు. వాళ్ళకి ఎవరికైతే ఈ దేహం మీద అత్యంతమైన అభిమానం అన్నమాట, ఈ దేహానికి అహంకారం మమకారం, ఈ దేహం నేను నాది అనేటువంటి అభిమానం, దీనికి సంబంధించిన వాళ్ళందరి మీద మమకారం, అది దాన్ని సురాగి అంటారు. సురాగిణః, అలా ఉన్నటువంటి వారు, వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటూనే ఉంటాయి. ఏదో కొంత వరకు నేను దీన్ని ప్రిఫర్ చేస్తానండి, ఇది ఉంటే బాగుంటుంది అంటే పర్వాలేదు, అది ఉంటేనే నాకు అదే కావాలి, అది లేకపోతే అసలు నేను ముట్టుకోనే ముట్టుకోను, దీన్నే తీవ్ర అభిమానం అంటారు, తీవ్ర రాగం అంటారు, ఇంటెన్స్ అటాచ్మెంట్. దానివల్లనే కదా బాధలన్నీ. మామూలుగా ఉంటే మీడియా ఒక్కరుగా ప్రాబ్లం ఉండదు, కానీ ఇంటెన్స్ అన్నమాట. ఇంకా ముఖంలోనే చెప్పేస్తారు వాళ్ళు, ఐ హేట్ ఇట్, అది నాకు అంతగా ఇష్టపడనండి అంటే బోధ. ఆ ద్వేషం మొత్తాన్ని దర్మిని కక్కాలి. అంత తీవ్రమైనటువంటి ద్వేషం అన్నమాట. అది చూస్తే ఆ వ్యక్తి మీద కాని ఆ వస్తువు మీద కాని చాలా మందికి అట్లాంటి అంటే టూ హైపర్ యాక్టివ్ అన్నమాట. హైపర్ సెన్సిటివ్ పర్సన్ అని అర్థం. హైపర్ సెన్సిటివ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ పీపుల్. మా కోడలు ఇలా ఉండాలనుకున్నాను నేను, ఎందుకు ఉండలేదంటే అంటే ఇంకా ఆవిడ లైఫ్ అంతా డిస్టర్బ్డ్ లైఫ్. మా అత్తగారు ఇలా ఉండాలనుకోని నేను వచ్చానంటుంది. అత్తగారు టోటల్లీ ఆపోజిట్. ఇంకా అమ్మాయి జీవితంలో శాంతి ఉండదు. ఎవరికైతే స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయో వాళ్ళకి శాంతి ఉండదు. కొంతవరకు లైక్స్ అండ్ డిస్లైక్స్ ఓకే, స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి సుఖం ఉండదు. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి సుఖం ఉండదు. అందుకని మన వాళ్ళు చెప్తారు పట్టు విడుపులు ఉండాలిరా అంటుంటారు. చూసారా, అది గుర్తుందా? పట్టు విడుపు. పట్టు విడుపు అంటే ఏంటి? రిలాక్స్ ఇవే కొంచెం మార్జిన్ ఇస్తూ ఉండాలి. పర్వాలేదు, ఓకే ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఓకే, పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్. అది పట్టు విడుపు అంటే. కొంతమంది పట్టు విడిపే ఉండదు. వాళ్ళు అనుకున్నది జరిగి తీరాల్సిందే. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ఉంటాడు. ఆ పట్టు విడుపులు లేని వాళ్ళకి ఈ సురాగిణ అన్నారు. మన వాళ్ళు నేర్పుతారు చిన్నప్పటి నుంచి. వాడి పంతం అండి, పంత నెగ్గించుకున్నాడు కదా అంటారు. చూసారా, గొప్ప అనుకుంటాం మనం చిన్నప్పుడు. మా నాన్నగారు నేను అన్నిటికి నీకు కొనిచ్చాను అన్నాడు. అదే పెద్ద గొప్పతనం కాదు, రేపు నువ్వు తింటావు జీవితంలో దెబ్బ అని అర్థం. ఈరోజు నువ్వు పట్టు విడుపులు లేకుండా ఉన్నావు అంటే జీవితంలో మహా పెద్ద దెబ్బ తినబోతున్నావు అని అర్థం. ఎవరిసరి అటం పట్టకూడదు. అందుకే పిల్లలు చిన్నపిల్లలకి అసలు అట్లా రానే రానివ్వకూడదు. అక్కడే మొక్కై వంగనది మానై వంగునా అన్నారు. అందుకని ఎందుకు చిన్నపిల్లలు భయపెట్టేవాళ్ళు అప్పుడు సురాగిణగా అయిపోతారు. లేకపోతే ప్రియాప్రియాలు ఎక్కువ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ స్వార్థం, వాళ్ళ జీవితమే పరమార్థం తప్ప అవతల వాళ్ళ సుఖం, అవతల వాళ్ళ యొక్క అవకాశం దాన్ని ఆలోచించని ఆలోచించారు. ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎలా చూసుకోవాలనే తెలియనటువంటి అపరిపక్వత ఉన్నటువంటి కొడుకు కొడుకవుతాడండి. ఈ ముసలితనం నాకు వస్తుంది రేపు అనే జ్ఞానం ఉన్నదా? ఉండనే ఉండదు. ఎందుకని అంటే సురాగిణ, ఈ ముసలితనం రేపు నాకు వస్తుంది అన్నారు. అందుకని కథ చెప్పాను కదా, ఒక అతను తల్లిదండ్రుల్ని గేదెలు ఉండేది అక్కడ ఉంటాయి కదా, గెస్ట్ హౌస్ కాదు, చావిడి, పశువుల చావిడి. అక్కడ ఒక ఇల్లు ఉంటే చిన్నది, అందులో ఉంచాడు ఏ వసతులు లేకుండా. తినడానికి ఒక ప్లేటు రోజు తీసుకెళ్లి అన్నం పోయడం పెట్టడం. తర్వాత ఆయన పోయిన తర్వాత ఆ ప్లేట్ కూడా పారేస్తున్నాడు ఆయన తిన్న ప్లేట్. కొడుకు ఏమన్నాడు తెలుసా, నాన్న అది పారేవాకు అన్నాడు. అది ఇంకెందుకు రా, మా నాన్న పోయినాడు కదా ఆ ప్లేట్ ఇంకెందుకు అన్నాడు. అసూయో, ఇది చాలా అవసరం అన్నాడు. ఎందుకు రా అన్నాడు, నువ్వు ముసలివాడు అవుతావు కదా, నువ్వు ముసలివాడి పోయినప్పుడు నీకు ఉపయోగపడుతుంది. మళ్ళీ నేను ఇంకెక్కడ కొనేది ప్లేట్, కొత్త ప్లేట్ ఎందుకు కొనడం, ఈ ప్లేట్ నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. మనం ఎలా చేస్తే మనకు అటువంటి సత్కారమే జరుగుతుంది. ఏ విధంగా చేస్తే ఆ వయసులో ఉన్నప్పుడు తెలియదు అది, తర్వాత అదే వస్తుంది. కనుక చేసిన కర్మ ఎక్కడికి పోదు అని చెప్తున్నారు. ప్రియ అప్రియం ఇవన్నీ రావడానికి నువ్వు చేసిన కర్మలే కారణం అన్నారు. ధర్మ ఇతరౌ తత్ర పునః శరీరకం అన్నారు. అండి పుణ్యకర్మలు చేస్తే అన్నాడు. ధర్మ ఇతరౌ, ధర్మ అంటే పుణ్యకర్మలు, ఇతరౌ అంటే అధర్మ. అంటే పాప కర్మలు చేస్తే పాప జీవితాలు అంటే పాప శరీరాలు వస్తాయి కదా. పాప కర్మలు చేస్తే పిల్లి, నల్లి, కుక్క, బల్లి ఇవన్నీ పుడతాడు. కనుక నేనేం చేయనండి, అవి పుణ్యకర్మలు మాత్రమే చేస్తానన్నాడు. ఆయన పుణ్యకర్మలు చేసినా కూడా అక్కడ కూడా దుఃఖం ఉంది. ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తే కదా వచ్చావు ఈ శరీరానికి, ఈ శరీరానికి అక్కడ బోవు బోవుగా నడుస్తుంది. అది ఊరికి పాపకర్మ చేసి వచ్చింది. చూసా, మన పుణ్యకర్మ చేసి వచ్చాం, వచ్చిన దోమ కుడుతుంది లేదా, అది పాపకర్మ ప్రక్షాళన అవుతుంది. కనుక ఉభాభ్య మనుష్య జన్మ అన్నాడు. మనిషి జన్మ పుణ్యపాపాల కర్మల మిశ్రితం అన్నాడు. పుణ్య పాప కర్మల మిశ్రితం అన్నారు. అంటే దుఃఖం లేకుండానే ఉన్నది ఇప్పుడు మనకు, దుఃఖం ఉన్నది కదా. అందుకని ఏం చెప్పాను, పుణ్యం వచ్చి ఫ్రౌనింగ్ విలన్, పాపం వచ్చి విలన్ స్మైలింగ్ విలన్. పుణ్యం విలన్ కూడా స్మైల్ చేస్తూ ఉంటాడు, ఆ విలన్ పోయినాడు కదా ప్రాణ విలన్. నిజ జీవితంలో పాపం మంచివాడు ఆయన, విలన్ క్యారెక్టర్స్ వేసి 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 విలన్ విలన్ అనే వచ్చింది. పుణ్యం అనేటువంటిది స్మైలింగ్ విలన్, గోల్డెన్ చైన్ కట్టేశాడండి వాడిని చేతులతో, చైన్ తో కట్టేశారు. దీంతో కట్టేశారండి అన్నాడు, గోల్డెన్ చైన్ తో కట్టేశారండి అన్నాడు. అరబ్ కంట్రీస్ లో అకింగర్ గనక తప్పు చేస్తే వాళ్ళని ఎలా పనిష్ చేస్తారు తెలుసా, బంగారు ఖడ్గంతో కాళ్ళు చేతులు తీసేస్తారు. కింగ్ తప్పు చేసినా సరే అరబ్ కంట్రీస్ లో ఇనప కత్తితో చేయరు వాళ్ళు, బంగారపు కత్తితో. బంగారపు కత్తితో చేసిన ఇనప కత్తితో చేసిన తల బొయ్యది పోతుంది. దేంతో చేస్తే ఏమంటుంది, చెయ్యి పోవడానికి కాలు పోవడానికి. ఉదాహరణ చెప్తే ఆనందంగా ఉంది. అసలు సంగతి ఏమిటి తెలుసా, పుణ్యకర్మలు చేసినా కూడా మళ్ళీ నీకు మరొక శరీరం వస్తుంది. ఆ శరీరంలో నువ్వు పుణ్యకర్మల్ని అనుభవించేటప్పుడు కూడా దుఃఖం ఉంటుంది అన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ, ధర్మ ఇతరౌ తత్ర అపి తత్ర, ఆ కర్మలు చేసేటప్పుడు కూడా పుణ్యపాప కర్మలు. పునః శరీరం అన్నాడు, శరీరం వస్తుంది నాయన మళ్ళీ, శరీరాన్ని తప్పించుకోలేవు అన్నాడు. పునః క్రియ, మళ్ళీ శరీరం వస్తే ఏం చేస్తావు, మళ్ళీ పనులు చేస్తావు, మళ్ళీ కర్మలు. కర్మలు ఏం చేస్తాయి, మళ్ళీ జన్మ జన్మ కర్మ కర్మ జన్మ జన్మ కర్మ. ఇదే చక్రవత్ ఈర్యతే భవః. భవః అంటే ఈ సంసార చక్రం, భవః అంటే సంసారం. ఈ జనన మరణ సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. అవునండి తిరుగుతుంది, మనం ఎట్లా వస్తామండి బయటికి అందులో నుంచి అన్నా. ఎలా వస్తామంటే సోమవారం సోమవారం క్లాసు వస్తే వస్తావు నాయన, బయట పడతావు అన్నాం. తర్వాత శ్లోకం 9వ శ్లోకం, కర్మ నింద ఎందుకు చేస్తున్నారంటే కర్మల వల్లనే నీకు సుఖం వస్తుందని చెప్పి అనుకోవాకు. కర్మను ఆచరించు చిత్తశుద్ధి కోసం, పూజ అనుష్ఠానం ఇవన్నీ కూడా చెయ్యి. సంస్కారం వచ్చిన తర్వాత ఈ ఆత్మజ్ఞానానికి రావాలి. 4 పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ 3 కోసమే చూస్తే ఎట్లా, 4వది అవసరం లేదా, 4వది అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు. తర్వాత 9వ శ్లోకం,
అజ్ఞానమేవాస్యహి మూల కారణం. తద్ధానమేవాత్ర విధౌ విధీయతే. విద్యైవ తన్నాశ విధౌ పటీయసి. న కర్మ తజ్జం క విరోధమీరితం.
అజ్ఞానమేవ అస్యహి మూల కారణం. అస్య భవస్య, అస్య అంటే ఆ సంసారం యొక్క, జనన మరణాలతో కూడినటువంటి సంసారం యొక్క ఆ జననం ఉంది చూసారా, జన్మ కారణం ఏమిటి అంటే అజ్ఞానం అన్నారు. కామమే జన్మకి, కామమే కర్మకి కారణం, కర్మ జన్మకి కారణం. కామ కర్మ, కామ కర్మకు దారి తీస్తుంది, కర్మ జన్మకు దారి తీస్తుంది. ఈ కామం వల్ల వచ్చే కర్మ, కర్మ వల్ల వచ్చే జన్మ, ఇవన్నిటికీ కారణం ఒకటే కారణం, మూల కారణం అజ్ఞానం. అజ్ఞానం ఏవ, అజ్ఞానం ఆత్మ అజ్ఞానం అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా జీవిస్తున్నావు. జీవిస్తున్నావు ఏమండి, నేనెవరు నాకు తెలియదా, నేను మనిషిని, నేను తెలుగు వాణ్ణి అన్నాను, తమిళనాడులో ఉన్నాను, మద్రాసులో ఉన్నాను, చెన్నై నగర్లో ఉన్నాను, నాకెందుకు తెలియదు నేనెవరను, మా నాన్నగారు ఫలానా వారు, మా అమ్మగారు ఫలానా, నేను చదువుకున్నాను, ఇలా చేస్తున్నాను, నీకు తెలిసే, నేను మనిషిని నాకు తెలిసే, నాకు తెలుసు కదా అన్నాడు. శాస్త్రం చెప్తుంది అదంతా రాంగ్ బయోగ్రఫీ, అదంతా రాంగ్ బయోగ్రఫీ అప్ప, నీ జీవితం అది కాదు, నువ్వు అనుకున్నది తప్పు అన్నాడు. అదెట్లా అన్నాడు, ఇంతవరకు నువ్వేమనుకుంటున్నావు, ఈ శరీరం మా నాన్నగారు ఇచ్చారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ఈ శరీరం అనుకుంటున్నావు, ఇందులో ఒక ఆత్మ ఉందనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ప్లేట్ మార్చాలి. ఏం ప్లేట్? ఈ భావన చూసారా, దీన్ని మార్చున్నాను. ఎలా? నేను ఆత్మని ఈ శరీరంలో కూడా ఉన్నాను, ఆత్మని చైతన్య స్వరూపాన్ని. ఆత్మ అంటే ఎవరండి? నేనంటే ఎవరు? అడుగుతూ పోతుంటే మీరు సమాధానమే చెప్పలేరు. ఆత్మ అంటే ఉనికి, ఎరుక, ఈ రెండు మాటలు గుర్తుండాలి. సత్తు చిత్ ఉనికి ఎరుక, ఉనికి ఎరుక, ఉనికి ఎరుక, ఉనికి ఎరుక. ఉనికి అంటే ఉండడం, ఎరుక అంటే తెలుసుకోవడం. ఉనికి అనే దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నాం, ఎరుక అనే దాన్ని కాన్షియస్నెస్ అన్నాం. అదే ఆత్మ. నేను అనేది నేను ఉన్నాను, నాకు తెలుసు, అది నా స్వరూపం. మళ్ళీ చెప్పనా, నేనెవరినో ఇప్పుడు? నేను ఉన్నాను, ఐ ఎగ్జిస్ట్, ఐ నో, నాకు తెలుసు, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది నా నిజ స్వరూపం. నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, అవన్నీ శరీరానికి సంబంధించినవి. నేను మనిషిగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, అవన్నీ ఆత్మనైన నాకు సంబంధించినవి కాదు, ఈ శరీరానికి సంబంధించినవి. కారులో కూర్చున్నాను, నేను కారు అంటానా? కారులో కూర్చున్నంత మాత్రం కారు అయిపోతారా మీరు? ఉనికి ఎరుకనైన నేను సత్తు చిత్తుని ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన శరీరాన్ని అయిపోతానా? అక్కడ నేను కారు అని అను, ఎందుకంటే కారు కొంచెం డిస్టెన్స్ గా ఉంటుంది. కారులో నేను వెళ్ళి కూర్చున్నాను, అది నాకు తెలుసు. కారు 4 లక్షలు పెట్టి కొన్నాను, నాకు తెలుసు. చావి నా దగ్గర ఉంది, నాకు తెలుసు. అక్కడ మనకు తెలుసు కనుక కారు నేను అని చెప్పి అనను. ఇక్కడ మన దగ్గర ఏం లేదు, కీ. ఎలా వచ్చామో తెలియదు ఈ శరీరంలోకి, ఎప్పుడు పోతుందో తెలియదు. ఏమి తెలియకపోవడం వల్ల పుట్టడంతోనే, అజ్ఞానంతోనే పుట్టాం మనం. అందువల్లనే నేను ఉనికి ఎరుకని తెలియలేదు. అజ్ఞానంతో పుట్టడం వల్ల గురువు కావాలి. ఎవరి గురువు అంటే ఏ గురువు కావాలి? నువ్వు ఉనికి ఎరుకవి, శరీరానివి కాదు, తత్తు త్వం అసి అని చెప్పే గురువు కావాలి. అది చెప్పి అది విన్న తర్వాత నేనేం చెప్పాలి? అహం బ్రహ్మ అస్మి అని చెప్పాలి. అది చెప్పినప్పుడే నువ్వు నువ్వుగా తెలుసుకున్నావు అని అర్థం. అంతవరకు నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు, అంతవరకు నీకు దుఃఖం తప్పనే తప్పదు, జనన మరణ సంసారం తప్పదు, నీ ఇష్టం అంటుంది శాస్త్రం. ఇప్పుడు నిన్ను గురించి నువ్వు అనుకున్నది, నాది నాది అనుకున్నది నీది కాదురా, ఇంకా తర్వాత లైన్ వద్దు. ఓకే, ఇంతవరకు కాదు. నువ్వు నాది నాది అనుకుంటున్నావే, అసలు అది నీది కాదు, అది భగవంతుడిది. ఈ శరీరం అనేటువంటిది మిథ్యాన్నం. ఈ కుండ అనేది ఉన్నదా అండి? ఉన్నది ఏమిటి? మట్టి. అదే విధంగా శరీరం ఉన్నది ఉన్నది అనుకుంటున్నారు, చూసారా? శరీరం ఉన్నది, ఉన్నది కరెక్ట్, శరీరం కరెక్ట్ కాదు. కాళ్ళు కాళ్ళు, చేతులు చేతులు, తల తల, అన్ని కలిపితే శరీరం. దానికి ఒక పేరు ఇచ్చారు, ఆ పేరు నిజం అనుకుంటున్నాం మనం. అద్దంలో చూసుకొని ఒకటే మృత్యుం, వ్యాధి జర మరణాలతో మలినం. ఇది మలభాండం అని పేరు దీనికి, శరీరానికి మలభాండం అని పేరు. ఇది మలభాండం అని గుర్తుందా మనకు? వాకింగ్ టాయిలెట్ అని గుర్తుందా? అది గుర్తుంటే వైరాగ్యం వచ్చేస్తుంది, వైరాగ్యం వస్తే ఎప్పుడో మోక్షం వచ్చేస్తుంది మనకి. గుర్తు చెయ్యాలి గురువు గారు, శాస్త్రం గురువు ద్వారా గుర్తు చేస్తుంది మనకు. ఏమని? అజ్ఞానమేవ అస్య మూల కారణం, తద్హానమేవ అత్ర విధో విధీయతే. తద్హానం అన్నారు, ఆ అజ్ఞానాన్ని పోగొట్టడమే మార్గం అన్నారు. విధీయతే అంటే ఒక మార్గం చెప్పబడింది, ప్రిస్క్రైబ్ చేయబడింది శాస్త్రం చేత. ఏమని? విధౌ, శాస్త్రమునందు విధీయతే. గురువు గారి దగ్గరికి వెళ్ళు, తత్వమసి మహావాక్యాన్ని విను. వినడానికి ముందు కొంచెం శుద్ధంగా నీట్ గా వెళ్ళు. నీట్ గా అంటే ఎట్లా? మనస్సుని నిర్మలంగా పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళు. వెళ్ళి వినయంతో భక్తితో కూర్చో. విధిగా విధిగా వెళ్ళి విధిగా శాస్త్రాన్ని నేర్చుకో. సేవ చెయ్యి గురువు గారికి, భక్తితో ఆరాధించు శాస్త్రాన్ని. చేస్తే తద్ హానం భవతి. కస్య హానం? అజ్ఞానస్య. అజ్ఞానాన్ని హానం అంటే ఏమిటి, తొలగిపోతుంది, నశించిపోతుంది. ఎందుకు నశించాలి అజ్ఞానం? అజ్ఞానమే జన్మకి కారణం గనక. కర్మ జన్మ రెండు కారణం మనిషి యొక్క దుఃఖానికి. కనుక ఆ అజ్ఞానం మూల కారణాన్ని తొలగించాలి. చెట్టుని పైన కొట్టేశాం అనుకోండి, మళ్ళీ పిలకలు వస్తాయి, చిగుళ్ళు వస్తాయి. మూలంతో తీసేస్తే, వేళతో సహా తీసేస్తే అప్రూట్ అన్నారు, మళ్ళీ వస్తాయా? జ్ఞానం అనేటువంటిది మూల కారణం అనే అజ్ఞానాన్ని కూకటి వేళతో సహా అట్లా తీసేసి అట్లా వేస్తారు గురువు గారు శాస్త్రం ద్వారా. మనలో ఉన్న దుఃఖానికి కారణం మన అజ్ఞానం. అజ్ఞానం పోవాలంటే గురువు గారు చెప్పే వాక్యాలు వినాలి. ఎలా వినాలి? అది ముఖ్యం. ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. శాస్త్రం 1000 తల్లులతో సమానం. ఒక తల్లి ఒక శిశువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో 1000 తల్లులతో సమానమైన శాస్త్రం నా క్షేమాన్ని కోరుతుందా కోరదా? కోరుతుందా లేదా? 1000 తల్లులతో సమానమైన శాస్త్రాన్ని చదివిన గురువు నా క్షేమాన్ని కోరతారా కోరడా? గురువు మాట్లాడేది ప్రతి మాట నా క్షేమం కోసమే అనే శ్రద్ధ కావాలి. ఇంకా దానికి సందేహం ఉండకూడదు. ఏమైనా సరే 600 అయినా 106 అయినా గురువు వాక్యం గురువు వాక్యం అంతే. ఎందుకంటే గురువు వాక్యం శాస్త్ర వాక్యం. శాస్త్ర సహస్ర హితైషిణి మాత అంత శ్రద్ధ కావాలి. అంతేగాని లోకల్ గురువు గారు గురువు గారు ఆయనేముందండి అనకూడదు. ఆర్డినరీ మనిషిగా చూడకూడదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఇందాక చెప్పాను కదా, యద్భావం తద్భవతి, యథాయథా ఉపాస్తే తదేవ భవతి. మనం గురువుని ఎలా ఆరాధిస్తామో, గురువుని ఎలా పూజిస్తామో, గురువుని గురించి ఎలా అనుకుంటామో, గురువుని గురించి ఎలా భావిస్తామో ఆ విధంగానే మనకు శాస్త్రం కూడా వస్తుంది మన దగ్గరికి. ఊరికే రాదు శాస్త్రం. శాస్త్రానికి తెలుసు వీడికి ఎంత శ్రద్ధ ఉందా నా మీద, నన్ను గురించి మాట్లాడే గురువు మీద ఎంత శ్రద్ధ ఉందా. శాస్త్రానికి బాగా తెలుసు. అది లేనప్పుడు శాస్త్రం కూడా అట్లాగే వీడికి అర్థం కాకూడదు అని చెప్పి కూర్చుంటుంది. సరస్వతీ దేవి భయపడుతుంది. అయినా అధికారం లేని వాడికి నాకు చెప్పవాకయ్యా నన్ను పోయి అని చెప్తుంది గురువు గారికి. అర్హత ఉన్న వాళ్ళకి చెప్పు, వినయం శ్రద్ధ భక్తి సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వాళ్ళకే చెప్పు, లేని వాళ్ళకి చెప్పవాకు. చెప్తే వాళ్ళు నన్ను ఈ శాస్త్రాన్ని సులకనగా చూసి దేవ హేళన చేస్తారు. తర్వాత దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజలను మోసం చేస్తారు వాళ్ళ కనుక అర్హత లేకపోతే అని చెప్పింది. శాస్త్రం మాత్రం భయపడుతుంది అంటే కూర్చుంది పక్కనే, అమ్మా ఎవరికి చెప్తున్నావో ఏమో జాగ్రత్తగా చెప్పు అంటుంది నన్ను. అదృశ్యంగా కూర్చుంటుంది సరస్వతీ దేవి. ఆ వేద మాత కూర్చొని భయపడుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ కూర్చునే వినవాళ్ళందరూ సరైన వాళ్ళ కాదని చెప్పి ఆవిడకి భయమే. లేకపోతే ఏముందండి, రాంగ్గా ప్రచారం చేస్తారు కదా. మనకు భయం ఉంటే ఒకటి, ఆవిడకు ఒక భయం. కనుక గురువుకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో చూసారా? ఇప్పుడు శ్లోకాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం కాదు, పుస్తకాలన్నీ ముగించడం పూర్తి కాదు. చిన్మయానందుల వారు అనేవారు ఎవరన్నా చెప్తే, నేను అన్ని ఉపనిషత్తులు చదివేశాను, అన్ని ఐ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్ అన్నట. హౌ మెనీ ఉపనిషత్స్ హావ్ గాన్ త్రూ యూ అన్నాడు. ఎన్ని ఉపనిషత్తులు నీకుండా వెళ్ళినాయి? నువ్వు అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళావన్నావు, ఎన్ని ఉపనిషత్తులు నీకుండా వెళ్ళినాయి అని అర్థం. నో చేంజ్ ఇన్ లైఫ్. ఎందుకండి అటువంటి చదువు భారం, ఇంకాస్త హెడ్ వెయిట్. అందుకని వినయం లేని అశాస్త్రే అజీర్ణే భోజనం విషం అన్నాడు. అనభ్యాసే శాస్త్రం విషం అన్నాడు. అజీర్ణంగా ఉన్నప్పుడు భోజనం చేస్తే ఏమవుతుందండి? డైజెషన్ అవుతుందా? అజీర్ణం ఉన్నప్పుడు భోజనం చేస్తే విషం అవుతుంది. అదేవిధంగా అనభ్యాసే అన్నాడు. అభ్యాసం లేకుండా అంటే సాధన చతుష్టయ సంపత్తికి ప్రయత్నం చేయకుండా, వినయం విద్య విధేయత గురువు శ్రద్ధ భక్తి లేకుండా అనభ్యాసే అన్నారు. గురుగారు చెప్తున్నారు ఈ అభ్యాసం చెయ్యి, శమ దమ ఉపరమ అవన్నీ ఎందుకండి? అవన్నీ అక్కర్లేదు, మీరు చెప్పి నాకు అర్థమైతే అన్నాడు. అర్థం కావునాయన, అనభ్యాసే శాస్త్రం విషం భవతి అన్నాడు. అది అమృతం కాదు మీకు, విషం భవతి అన్నాడు. రావణాసుడు చేయలేదా పూజలు పురస్కారాలు? చేయలేదు. చేశాడు. కంసుడు చేయలేదా? ఏ ఏ రాక్షసుడు చేయలేదు. తపస్సులు చేశారు వాళ్ళు కూడా. ఉపవాసాలు ఉన్నారు, అన్ని యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు, ఇంద్రజిత్తు చేయలేదా? ఏమైనాయి? కనుక సంస్కారం లేని విద్య విద్య కాదన్నాడు. కనుక శాస్త్ర చదువుకోవడం ముఖ్యం కాదు, శాస్త్రం చదవడానికి ముందు అర్హతతో వెళ్ళాలి, అర్హత కావాలి అన్నాడు. అది విధీయతే, విధౌ విధీయతే, శాస్త్రమునందు విధించబడింది. ఈ విధంగా జ్ఞానం వల్లనే నీకు అజ్ఞానం పోతుందని చెప్పింది. విద్య ఏవ తన్నాశ విధౌ పటీయసి అన్నారు. కర్మల వల్ల కాదు నాయన, ఎన్ని కర్మలు చేసినా నీ యొక్క పుణ్య పాపాలు తొలగిపోవు, జ్ఞానం మాత్రమే నీ పుణ్యం, సంచిత పుణ్యాన్ని సంచిత పాపాన్ని దహించేసేది జ్ఞానమే. జ్ఞానాగ్ని ఏవ సర్వకర్మాణి భస్మసాత్కృతే తథాన్నాడు. ఎందుకంటే జ్ఞానాన్ని మించిన లేదు. చీకటి ఉందనుకోండి, వెలుగు రావాలంటే ఏం చేయాలి? భజన చేస్తారా? ధ్యానం చేస్తారా? ఏం చేస్తారు? వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తే చీకటి పోతుంది. ఇప్పుడు అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే నేను కుండలి మీరు చేస్తాను, నేను అంతరణ ధ్యానం హూయామై హూయామై ధ్యానం చేస్తాను అని అంటే కొండలు ఎక్కుతాను, గుహలు ఎక్కుతాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇవన్నీ చేస్తాను అంటే జ్ఞానానికి వాటికి ఏమిటిరా సంబంధం? ఉన్నారు, సంబంధమే లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థాలకు వెళ్ళినా, ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా చిత్తస్య శుద్ధయే అన్నాడు. నీ మనసును శుద్ధం చేయడానికే కానీ నటు వస్తు ఉపలబ్ధయే, వస్తువును పొందడానికి కాదవి అన్నారు. అయినా వినరే జనం? ఆ స్వామిని ఎట్లాగే చెప్తాను, నేను వినకపోతే నీకే నష్టం అంటుంది శాస్త్రం. అందుకనే ఏవ శిఖరణ విద్య ఏవ, ఇందాక ఉపనిషత్తులు ఏం చెప్పాను? విద్య అంటే ఉపాసన చెప్పాను. ఇక్కడ విద్య అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. విద్య ఏవ తన్నాశ విధౌ, తన్నాశ అంటే సంసార నాశ, అజ్ఞాన నాశ, సంసార కారణ అజ్ఞాన నాశ విధౌ అంటే ప్రకారం అన్నమాట. విధౌ అంటే ప్రకారం. సంసారాన్ని జనన మరణ సంసారాన్ని, జనన మరణ సంసారం అంటే దుఃఖం అండి, వ్యాధి జర మరణ దుఃఖాలతో కూడినటువంటి సంసారాన్ని పోగొట్టడానికి తన్నాశ విధౌ పటీయసి అన్నారు. జ్ఞానమే సామర్థ్యం కలిగినటువంటిది కాని కర్మ కాదు అన్నాడు. అందుకని ఏం చేయాలి? కొంతవరకు కర్మలు చేసి చిత్తశుద్ధం చేసుకుని వింటూ ఉంటే ఇక్కడే చిత్తశుద్ధి కూడా వస్తుంది. అందుకని జనం వేదాంతం క్లాస్ అంటే ఏముందండి కూర్చొని వినడమే కదా, అక్కడ గుళ్ళో గంట కొడుతున్నారు పరిగెత్తండి, అక్కడ పారాయణం చేస్తున్నారు, నక్షత్రం చేస్తున్నారు, కుంకుమార్చన చేస్తున్నారంటే జనం పరిగెడతారు, కానీ ఇక్కడికి ఎవరు వస్తారండి అన్నారు. 1000 యాగాలు కోటి యాగాలతో సమానం ఒక్క క్లాస్, 1000 లక్షార్చనలతో సమానం ఒక్క వేదాంతం క్లాస్ అని తెలుసుకోవడానికి 3 దశాబ్దాలు కూడా పట్టవచ్చు మనిషికి. 3 దశాబ్దాలే పడుతుందో, 4 దశాబ్దాలే పడుతుందో, కానీ శ్రద్ధ ఉన్నవాడికి 1 దశాబ్దమే చాలు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో జ్ఞాన యజ్ఞ పరంతప అన్నాడు. జ్ఞాన యజ్ఞ పరంతప, అది మనం చెవుల్లో పడితే కదా, పడ్డవాడికైతే తెలుస్తుంది, అది చెవుల్లో వింటే ఆ జ్ఞాన యజ్ఞం అన్నాడు, అది అర్థమైతే కదా. సుముందు ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, ప్రాణయజ్ఞ, ఇంద్రియ యజ్ఞ, ఎన్ని యజ్ఞాలు చెప్పారు అర్జున. అన్ని యజ్ఞాల కంటే ఏది గొప్ప తెలుసా? అక్కడ సోమవారం క్లాస్ జరుగుతుంది జ్ఞాన యజ్ఞం, అదిదే సుప్రీం పరం అన్నాడు. నేను చెప్తే మీరు వినరు, భగవద్గీత వినని వాళ్ళు ఉంటే వినండి, పూర్తిగా భగవద్గీత విన్న వాళ్ళకే ఈ రామగీత కూడా అర్థం అవుతుంది. రామగీత అర్థం కావాలి, ఇది పిహెచ్డి టెక్స్ట్ అండి. చిన్మయానందుల వారి ప్రకారం ఇది పిహెచ్డి టెక్స్ట్, మాండుక్యం పిహెచ్డి టెక్స్ట్. కొంతమంది భగవద్గీత చదవని వాళ్ళు కూడా ఉంటుంటారు ఇక్కడ, వినకపోతే సీడీలో క్యాసెట్లో తీసుకుని, క్యాసెట్లు ఉన్నాయి అవి తీసుకునైనా వినండి, అవి వింటేనే ఇవన్నీ అర్థం అవుతాయి పూర్తిగా, లేకపోతే అర్థం కావు, అర్థమైనట్లుగా ఉంటాయి. అందుకని విద్య ఏవ, అందుకని మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం శాస్త్రానికి అనేది ముఖ్యం. క్లాస్ రెగ్యులర్ గా వస్తున్నానండి నేను అన్నాడు. భగవద్గీత విన్నావా అన్నారు. అదే, అది ఎక్కడుందండి అన్నాడు. 10 సంవత్సరాలు తీసుకున్నాను ఇక్కడ భగవద్గీత ఇదే హాల్లో, 10 సంవత్సరాలు 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాను. ఇప్పుడు ఒక్క స్టూడెంట్ 18 అధ్యాయాల పేర్లు అడిగితే చెప్పలేరు. 18 అధ్యాయాల పేర్లు చెప్పు వరుసగా అండి, చెప్పగలరా? ఏం విన్నామండి చెప్పండి? పేర్లే తెలియదు. పేర్లే తెలియకపోతే ఇంకా అధ్యాయంలో ఏముండదు, ఎట్లా తెలుస్తుంది? అంత మనిషికి ఎంత శక్తి కావాలి తెలుసా? 18 అధ్యాయాల్లో ఏమున్నది, ఏమిటి సారం అంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను కొన్ని గంటల సమయాన్ని ఇవ్వాలి శాస్త్రానికి. ఇచ్చినప్పుడు ఏమిటి కృష్ణుడి తాత్పర్యం, ఏమిటి అక్కడ అర్థం అవుతుంది? అర్థమైనప్పుడు ఏమిటి సంసారం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, మూల కారణం ఏమిటి, నాశనం చేయడం ఏమిటి, ఎందుకు నాశనం చేయాలి అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఇది ఒక కాలక్షేపం. సత్సంగం, మీరు సత్సంగానేగానే మార్చుకుంటారో ఈ క్లాసుని, మోక్షానికి ఒక ద్వారంగా మార్చుకుంటారో, అది మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. చెప్పడం వరకే నా వంతు, కనుక అంత తేలిక కాదు మోక్షం అనేటువంటిది. రాముల వారు ఏం చెప్తున్నారు చూడండి, న కర్మ తజ్జం, తజ్జం కర్మ. తజ్జం అంటే ఏంటి? అజ్ఞాన జన్యం కర్మ. జం అంటే పుట్టడం. అజ్ఞానం నుంచి పుట్టినటువంటి కర్మ అనేటువంటిది ఆ సంసారాన్ని నాశనం చేయలేదు. సంసార కారణమైనటువంటి అజ్ఞానాన్ని కర్మ నాశనం చేయలేదు. కర్మ ఎక్కడి నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానం నుంచి పుట్టిన కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయగలదా? అజ్ఞానం నుంచి పుట్టిన కొమ్ములు ఉన్నాయి కదండి, కొమ్ములు దేన్నైనా బాధించవచ్చు, కానీ తనకు తాన్నే హత్య చేసుకుంటుందా? అది తన శరీరంలో నుంచి కొమ్ములతో తన్నే పొడుచుకుంటుందా? పొడుచుకోదు కదా. జంతువు మరొక జంతువుని పొడుస్తుందే గాని తనని తాను పొడుచుకోదు. ఈ కర్మ అనేటువంటిది అజ్ఞానం వల్ల పుట్టింది. అజ్ఞానాన్ని నాశనం చేయగలదా కర్మ? దానికి ఆ శక్తి ఉన్నదా? లేదు. తజ్జం కర్మ, అజ్ఞానజం కర్మ న సవిరోధం భవతి. ఆ అజ్ఞానానికి విరోధం కాదది, అజ్ఞానానికి ఫ్రెండ్ కర్మ. అజ్ఞానానికి విరోధం ఎవరంటే జ్ఞానం. సవిరోధం ఈరితం, సవిరోధం ఈరితం అన్నాడు. ఈ యొక్క కర్మ అజ్ఞానానికి శత్రువు కాదు అన్నారు. జ్ఞానమే అజ్ఞానానికి శత్రువు అన్నారు. తర్వాత శ్లోకం, 10వ శ్లోకం. నాజ్ఞానహానినం చచ రాగ సంక్షయేయో, నాజ్ఞానహానినం చ రాగ సంక్షయో. సారీ మళ్ళీ చదువుతాను. నాజ్ఞానహానిర్న చ రాగ సంక్షయో. భవేత్ తతః కర్మ సదోషం ముద్భవేత్, తతః పునః సంశృతిరప్యవారితం. తస్మాద్ బుధో జ్ఞాన విచారవాన్ భవేత్. న అజ్ఞానహానిహి న చ రాగ సంక్షయః. ఈ కర్మ అనేటువంటిది అజ్ఞానానికి హాని చేయలేదు. ఎందుకంటే అజ్ఞానంలో నుంచి వచ్చిన కర్మ అది. న అజ్ఞానహానిహి, ఈ కర్మ అనేటువంటిది, ఆ కర్మ అనేది కింద శ్లోకం నుంచి తీసుకురావాలి. కర్మ అనేది అజ్ఞానానికి హాని చెయ్యదు. కర్మ అనేది అజ్ఞానం చేత పోషింపబడుతున్నది, అదెందుకు అజ్ఞానాన్ని హాని చేస్తుంది? అందుకని ఎన్ని కర్మలు చేసినా కూడా మనకు అజ్ఞానం పోదు. అజ్ఞానం వల్లనే మనకు దుఃఖం. కనుక దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండబడి జీవితాంతం గుళ్ళు గోపురాలు తిరిగి కొంతకాలం చిత్తశుద్ధి తెచ్చుకొని గురువు దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ పూజలు పునస్కారాలన్నీ కొంతకాలం వరకే, కానీ జీవితాంతం చేయమని ఎక్కడ చెప్పలేదు. అందుకని ముసలిధనం ఇచ్చేది భగవంతుడు కూడా. అర్థమైందా ఇప్పుడు? ఇంకా చేసిన కర్మలన్నీ చాలు, పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు తిరిగినవన్నీ చాలు, కేదార్నాథు బద్రీనాథు ముక్తినాథు తిరుగుతూనే ఉంటాడు, ఎంతకాలం తిరుగుతావు? అందుకనే భగవంతుడు వీణ్ణి ఇమ్మొబైల్ చేస్తాడు. అర్థమైందా? ఇమ్మొబైల్ చేసేది ఎందుకు అర్థమైందా ఇప్పుడు? లేకపోతే తిరుగుతూనే ఉంటాడు, కర్మలు అవి ఇవి చేస్తూనే ఉంటాడు, నీళ్ళలో మునిగి 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 మునిగి. అందుకనే ఇమ్మొబిలిటీ చేసేది. అప్పుడన్నా వింటాడేమో, క్లాస్కి వెళ్తాడేమో అంటే, అది ఫస్ట్ ఫ్లోర్లో పెడితే ఎక్కలేరని చెప్పి ఒక్కటి రెండు మెట్లతో. అందుకని ఎంత ప్రయత్నిస్తున్నానో, టీ నగర్లో క్లాస్ ఎక్కడన్నా క్రింద దొరుకుతుందా అని చూస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఉండేటప్పటికి ఎక్కలేకపోతున్నారు, కొంతకాలం పోతే నేనే ఎక్కలేను కదా. అందుకని జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. ముసలితనం ఇచ్చేది అందుకే భగవంతుడు. ఎందుకంటే భాగం ఎఫెక్టివ్ ఉన్నాం అనుకోండి, ఇంకా పరిగెడుతుంటాం అక్కడికి ఇక్కడికి. ముసలితనం ఇచ్చేనే పరిగెడుతున్నారు జనం. ఆ భాగవతారు గారు ఎక్కడో ఉపన్యాసం పెడుతున్నారు 40 రోజులు అంటే మొత్తం తిరిగి వస్తారు బస్సులో 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు తిరిగి 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 వస్తారు. అక్కడ భాగవతం చెప్తారు, విని వస్తారు. హాయిగా ఇక్కడ కూర్చొని వేదాంతం వినొచ్చు కదా. అక్కడ మునిగితే వస్తుంది. ఏమిటి మునిగితే వచ్చేదన్నారు. నేను చెప్తే వినదు, రాముల వారే చెప్తున్నారు చూడండి. నా అజ్ఞానహాని లేకపోతే రాగ సంక్షయ, రాగ ద్వేష కూడా అప్లై చేసుకోవాలి. రాగం ద్వేషం ఈ రెండు పోవు మనిషికి. అజ్ఞానం పోనంత వరకు రాగం ద్వేషం పోదు అన్నారు. అదే విధంగా సత భవేత్ కర్మ సదోషముద్భవేత్ అన్నారు. రాగ సంక్షయ నభవతి అజ్ఞాన హాని నభవతి. అంతక పైగా ఏం పడుతుందంటే ఆ కర్మ వల్ల ఏమవుతుంది తెలుసా, మళ్లీ జన్మ వస్తున్నాడు. పునః కర్మ సదోషముద్భవేత్, మళ్లీ దోషంతో కూడినటువంటి జన్మ వస్తుంది మళ్లీ అన్నాడు. పునః పునః సంస్కృతి అపి అవారిత అన్నాడు. ఈ సంసార చక్రాన్ని మళ్లీ 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 వచ్చేదాన్ని నువ్వు వారించలేవన్నాడు, తొలగించలేవన్నాడు కర్మ ద్వారా. తస్మాత్ బుధ, అందుకే వివేకి అయిన వాడు కొంచెం వివేకం ఉండాలి, బుద్ధి. అరే నీకు బుద్ధి లేదురా అంటారు, శాస్త్రం అడుగుతుంది నీకు బుద్ధి ఉందా అంటుంది. మోక్షాన్ని పొందాలనే బుద్ధి లేదు నీకు అసలు. మన ఇంట్లో వాళ్ళందరూ ఏదేదో బుద్ధి లేదా అని అడుగుతుంటారు. శాస్త్రం మాత అడుగుతోంది, నేను 4 పురుషార్థాలు చెప్పాను, నువ్వు 3 పురుషార్థాలు పట్టుకొని పరిగెడుతున్నావు, 4వ పురుషార్థం ఏం చేస్తావు అన్నాడు. నువ్వు గనక మోక్ష పురుషార్థాన్ని పని చేయకపోతే మొట్టికాయ వేస్తాను ఉంటుంది. ఏమిటి తెలుసు మొట్టికాయ? దుఃఖం. దుఃఖాన్ని ఇచ్చేది అదే కారణం. వీడికి దుఃఖాన్ని ఇస్తేనన్నా వస్తాడేమో అని చెప్పు ఇస్తుంది. కొంతమంది వస్తారు దుఃఖం వచ్చినప్పుడు, కొంతమంది వస్తారు. లక్ష్మణుడు రాలే ఇప్పుడు, ఏం 14 సంవత్సరాలు అడవిలో ఉన్నప్పుడు రాలేదే లక్ష్మణుడికి. సీతామావారిని అడవికి పంపించగానే దుఃఖం వచ్చింది. దుఃఖం రాగానే రామా నా దుఃఖం పోగొట్టు అన్నాడు. అలా వచ్చేవాడు కొంతమంది ఉన్నారు. వివేకి లక్ష్మణుడు మీలాగా, బుధ మీలాంటి వాడు అన్నమాట. బుధ జ్ఞాన విచారవాన్ భవేత్, జ్ఞాన విచారాన్ని చేసేవాడుగా కావాలి అన్నారు. అంతేకాని మన సమయాన్ని వేదాంతానికి ఇవ్వడానికి మనం ఎంత ఇస్తే అంత త్వరగా మనకు దుఃఖ నివృత్తి, ఇవ్వకపోతే ఇంకా అంతే. అందుకని ఏం చేయాలి? నెక్స్ట్ క్లాస్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.